బిడ్డ తిరుగుతున్న పిచ్చాడ, నేనెంత పూర్వం బోలెడంత మంది తండ్రుల్ని తల్లుల్ని చూసి చివరికి ఈ జన్మ ఎత్తా. ఈ జన్మలో తొందరగా విముక్తి పొందాను, హాయిగా స్వర్గానికి పోతుంటే మళ్ళీ వెనక్కి లాగి నన్నెందుకు ఏడిపిస్తావు, నా కొద్ది ఈ సంసారం, ఇక్కడ ఏముంది సుఖం, పుట్టడం పెరగడం చావడం, ఎక్కడైనా దోమలు పుడుతూ ఉంటే గోక్కోవడం, దురదేస్తే బాధపడుతూ ఉండడం, జ్వరం వస్తే ట్యాబ్లెట్లు వేసుకోవడం, ఇంజక్షన్లు చేయించుకోవడం, మొగుడు పెళ్ళాలనే బంధంతో కొట్టుకోవడం తిట్టుకోవడం, ఈ బంధాలు నా కొద్దు నన్ను వదిలే బాబోయ్ అంటే అప్పుడు ఆయన తెల్లబోయాడు. వరుసగా మొత్తం తన జన్మలన్నీ చెప్పుకొచ్చేట కుర్రాడు. అందుకే నేను ఈ శరీరం విడిచిపెట్టాక సుఖంగా ఉన్నాను. శరీరంలో ఉన్నంత వరకు శరీరం మీద వ్యామోహం ఉంటుంది. ఒక్కసారి శరీరం విడిచిపెట్టాక ఇంక ఈ శరీరం మీద వ్యామోహం ఉండదండో. ఈ ఆత్మ బయటికి వెళ్ళాక చీ అనుకుంటుందట ఆ శరీరాన్ని చూసి, ఎంత తొందరగా విముక్తి పొందానరా అనుకుంటాడు. బతికినంత మాత్రం శరీరం మీద వెర్రి వ్యామోహం ఉంటుందన్నమాట. ఆహా, హైదరాబాదులో నాకు బోడుప్పల్లో బోడి కొంప ఉంటుంది, ఆ కొంపలోనే ఏ రొంప లేకుండా దొంప తెంచకుండా సుఖంగా బతుకుదాం అనుకుంటాట. ఒక్కసారి శరీరం విడిచిపెట్టాక ఇంకా బోడొప్పలు లేదు, ఈ బోడి లోకం మీద వ్యామోహం ఉండదు, హాయిగా పైన ఉందాం అనుకుంటాడు. అందువల్ల నన్ను వదిలేయి బాబు అనగానే అప్పుడు చిత్రకేతుడికి అతని భార్యకి అర్థమయ్యి, ఆ కుర్రాడు ఆత్మ వెళ్ళిపోతానంటుంది పంపించే నారద అనగానే ఆయన పంపించేశాడు. అప్పుడు వాళ్ళు నిర్వికారంగా ఈ పిల్లవాడిని తీసుకెళ్ళి ఓ చోట గొయ్యి తీసి పాతి పెట్టేశారు. అప్పుడు ఆ చిత్రకేతుడు వచ్చి ఈ జననం మరణం అనే సంసార చక్రంలో ఉండి రోజు దుఃఖం సుఖం పొందుతున్నాం, ఇందులోంచి విముక్తి కలగజేసే మార్గం చెప్పమంటే శ్రీమన్నారాయణ కవచం అని ఒక కవచం ఉన్నది, ఆ కవచాన్ని నీకు ఉపదేశిస్తాను, ఈ కవచాన్ని జపిస్తే నీకు హరికటాక్షం కలుగుతుంది అన్నాడు నారదుడు. వెంటనే ఈ దంపతులు ఆయన దగ్గర కవచాన్ని పొందారు. అప్పుడు ఈ సవతులు ఉంటారుగా, వాళ్ళు ఏడుస్తూ వచ్చి నారదుడి కాళ్ళ మీద పడి, నారదా ఈ పాపం మేం చేశాం, మా సవతి మీద కోపంతో పిల్లాన్ని చంపాం, వాళ్ళు నారదుడి ద్వారా కవచం పొందారు, నారాయణ కవచం పొందారు, నిన్ను గురువుగా చేసుకున్నారు, వాళ్ళు తరిస్తున్నారు, మేము చేసిన పాపానికి కుంగిపోతున్నాం, హత్య చేశాం అని ఏడుస్తున్నాం, మమ్మల్ని రక్షించంటే ఆయన, మీరు వెళ్ళి నైమిషారణ్యంలో అక్కడ భాగవత్ సప్తాహాన్ని సుఖమహర్షి చెబుతున్నాడు విని తరించండి అన్నాడు. వాళ్ళంతా ఇక్కడికి వచ్చారు, భాగవతం విన్నారు, పాప విముక్తి పొంది తరించారు. ఇప్పుడు ఈ చిత్రకేతుడు తన పెద్ద భార్యతో పాటు నారాయణ కవచాన్ని నారదుని ద్వారా పొంది ఈ ప్రాంతానికి వచ్చి, ఇక్కడ సూతగద్ది ఉంది కదా, ఆ సూతగద్ది దగ్గర 10,000 పర్యాయాలు జపం చేశాడు. అప్పుడు విష్ణువు అతనికి ప్రత్యక్షమై ఒక విమానం ఇచ్చి, ఈ విమానం నువ్వు ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి తీసుకెడుతుంది, హాయిగా ఈ విమానం ఎక్కి తిరుగు, ఈరోజు నుంచి నిన్ను మానవ జన్మ నుంచి విముక్తుడిని చేస్తున్నాను, నీ పెద్ద భార్యతో కలిసి విద్యాధరుడిగా మారిపో, దేవతల్లో ఒక జాతి విద్యాధర జాతి, నువ్వు విద్యాధరుడిగా మారి హాయిగా విమానం ఎక్కి సంచారం చేస్తూ నా స్మరణ చెయ్యన్నాడు. దాంతో రాజుగారు చిత్రకేతుడు కాస్త విద్యాధర చక్రవర్తిగా మారిపోయాడు, అతని భార్య కూడా విద్యాధర స్త్రీ అయిపోయింది. విష్ణువిచ్చిన విమానంలో అన్ని చోట్ల సుఖంగా తిరగడం మొదలెట్టారట. ప్రపంచమంతా తిరుగుతూ తీర్థయాత్రలు చేస్తూ నారాయణ స్మరణ చేసేవారు. చెప్పాను కదా, కొంతకాలం పోయాక వీళ్ళకి అహంకారం వచ్చింది, మనం ఎంత గొప్పవాళ్ళం, ఎంత గొప్పవాళ్ళం కాకపోతే విష్ణుమూర్తి అన్ని లోకాల్లో తిరగడానికి విమానం ఇస్తాడు, మనం జపం చేశాం, మహాత్ములమయ్యాం, మన తపశ్శక్తి ఫలించింది, ఇక మనం జ్ఞానులమయ్యాం అనుకుని వాళ్ళకి వాళ్లే ఉబ్బిపోయారట. మనం కూడా కొంతకాలం ఇలాగ పురాణాలు చెప్పగా వినగా గొప్పవాడు అవుతాం, కానీ అహంకరిస్తే ప్రమాదం. ఈ చిత్రకేతుడికి అహంకారం ప్రబలింది. విమానం ఎక్కి తిరుగుతూ తిరుగుతూ అప్పుడప్పుడు ఎక్కడన్నా ఎవడన్నా కనబడితే, రే నీ నామస్మరణలో తప్పు ఉంది అని తిట్టడం మొదలెట్టాడు. ఎవరైనా యజ్ఞం చేస్తుంటే వాళ్ళని ఆక్షేపించడం మొదలెట్టాడు. ఎవరైనా భజన చేస్తే వాళ్ళని తిట్టడం మొదలెట్టాడు. తానే గొప్పవాడిని అనే అహంకారం, ఇది కూడా ప్రమాదం. భక్తులు అహంకారం చాలా కొంపలు ముంచుతుంది. ఒకరోజు నాయన అలా అందరినీ ఆక్షేపిస్తూ ఆక్షేపిస్తూ కైలాస పర్వతం దగ్గరకు వచ్చాడు. కైలాసంలో పార్వతీ పరమేశ్వరులు ఇద్దరూ లేక సింహాసనం మీద కూర్చున్నారు, శివుడిలా కూర్చున్నాడు, పక్కనే ఆయన భార్య భవానీదేవి ఆయన తొడ మీద కూర్చుంది, ఎడమ తొడ మీద తెల్లగా నిగనిగలాడిపోతున్నటువంటి శరీరంతో ఈశ్వరుడు, పక్కనే సువర్ణవర్ణ అయిన పార్వతీ కూర్చునున్నారు, ఎదురుగుండా మహానుభావులైన ఋషులు కింద కూర్చుని ఓం నమ శివాయ అంటున్నారు. నిరంతరం శివనామస్మరణతో ఆ ప్రాంతమంతా మారుమోగిపోతుందన్నమాట. హర 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 శంభో, హర 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 శంభో, శంభో శంభో శంభో, హర 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 శంభో.
శివ శివ అక్షయలింగ, శివ శివ అక్షయలింగ, మహాదేవ స్మర గర్వ విభంగ, మహాదేవ స్మర గర్వ విభంగ, దక్ష శుభంకర కరుణాపాంగ, దక్ష శుభంకర కరుణాపాంగ, వృషభ తురంగ శుభాంగ, శంభో హర 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 శంభో, శంభో శంభో శంభో.
ఈ విధంగా అందరూ కూడా శివనామస్మరణ చేస్తున్నారు. శివుడు ఏం మాట్లాడకుండా అలా మౌనంగా చూస్తున్నాడు. శివుడు మేధాదక్షిణామూర్తి అనే పేరుతో ఒక రూపంలో ఉంటాడు. ఆ రూపంలో ఉన్నప్పుడు ఎప్పుడు యువకుడిలో ఉంటాడు ఆయన. ఆయన దగ్గర పాఠాలు నేర్చుకోవడానికి మహాత్ములైన ఋషులందరూ వస్తారు. ఆ ఋషులు ఎదురుగుండానే కూర్చుంటారు. వాళ్ళు ఏమీ ప్రశ్నించకుండానే ఆయన ఎలా చూపులతో వాళ్ళ కేసు చూడగానే వాళ్ళ సందేహాలు తీరిపోతాయట. సాధారణంగా మీరు ధర్మ సందేహాలు అడుగుతూ ఉంటే వాటికి నేను సమాధానం చెబితే మీ సందేహాలు తీరతాయి. కానీ ఈశ్వరుడు వాళ్ళు సందేహాలు అడిగిన వెంటనే ఏమీ సమాధానం చెప్పకుండా కేవలం మౌనముగా అలా చూస్తాడు. ఆ చూపులతోటి వాళ్ళ సందేహాలు తీరుతాయి. చిత్రం వటతరోర్మూలే వృద్ధాః శిష్యాః గురుర్యువా గురోస్తు మౌనం వ్యాఖ్యానం శిష్యాస్తు చిన్న సంశయాక. ఎంత ఆశ్చర్యం! చిత్రం అంటే ఆశ్చర్యకరమైన ఒక దృశ్యం ఉన్నది. ఒక చోట ఓ పెద్ద మర్రి చెట్టు ఉన్నది. ఆ మర్రి చెట్టు చుట్టూ చప్టా ఉంది. ఆ చప్టా మీద మహాత్ముడైన దక్షిణామూర్తి గురువుగారు కూర్చునున్నాడు. ఎదురుగుండా శిష్యులు కూర్చునున్నారు. శిష్యులంతా వృద్ధాహ, రిటైర్ అయిపోయి ఓవర్ పెన్షన్ తీసుకుంటున్న ముసలాళ్ళు. శిష్యులందరూ మామూలు రిటైర్డ్ కాదనమాట. కొంతమంది ఏంటంటే సర్వీస్ కంటే పెన్షన్ ఎక్కువ తీసుకుంటారు. మా పెద్దనాన్నగారు సర్వీస్ 10 ఏళ్ళు 12 ఏళ్ళు 45 ఏళ్ళు 50 ఏళ్ళు పెన్షన్ తీసుకున్నారు ఏకంగా. అలా కొంతమంది బాగా ఎల్లకాలం రిటైర్ అయిపోయి 100 ఏళ్ళు బతికిన పెద్ద పెద్దవాళ్ళు అనమాట. అలాంటి వృద్ధులు శిష్యులు ఎదురుగుండా కూర్చున్నారు. గురువుగారు మాత్రం గురుర్ యువా, యువకుడు, చిన్నవాడు గురువుగారు. సహజంగా లోకంలో మహాత్ములైన గురువులు ఎప్పుడూ చిన్న వయసులో ఉంటే శిష్యులు ఎప్పుడూ ముసలాళ్ళుగా ఉండడం ఓ సంప్రదాయం. ఎందుకంటే వీళ్ళు ఇదే పరంపరలో చదువుకుంటారు. వాళ్ళు ఎప్పుడో ఉద్యోగంలో నుంచి పదవీ విరమణ పొందాక ఉపన్యాసాలు వినడానికి వస్తారు. అందుకని గురువులు ముసలి, గురువుగారు యువకుడు, శిష్యులు వృద్ధులు. పోనీ శిష్యుల యొక్క సందేహాలు తీర్చడానికి గురువుగారు ఏం మైకులు పెట్టుకుని ఇలా మాట్లాడటం లేదట. మౌనం వ్యాఖ్యానం, మౌనమే వ్యాఖ్యానం. మౌనంగా అలా చూస్తున్నాడు గురువుగారు. శిష్యుల యొక్క సందేహాలు వాటంతటవే పటాపంచలైపోతున్నాయి. చూపులతో శిష్యుల సందేహాలు తొలగించి వారిని అనుగ్రహిస్తున్నారు గురువుగారు. అలాంటి మేధాదక్షిణామూర్తి రూపంలో ఉండి కూడా పక్కన ఆదిమాతని, జగన్మాతని, శివాని, మృణాని, రుద్రాణి, భవాని అనే నామాలతో వెలుగొందే పార్వతీదేవిని తొడమీద కూర్చోబెట్టుకున్నాడు. శిష్యులందరూ ఆ ఇద్దరికీ నమస్కరిస్తున్నారు. ఆ సమయంలో విమానం మీద అక్కడికి వచ్చాడు ఈ చిత్రకేతువు. ఆయన పకపక నవ్వాడు. ఇదొక సభ, ఈ సభలో ఇంతమంది పండితులు కూర్చున్నారా? ఇలా ఉంటాయా సభలు కూడా? పరమ పవిత్రమైన పురాణాలు చెప్పవలసిన వేదిక మీద పెళ్ళాన్ని తొడ మీద కూర్చోబెట్టుకుని ఈ దౌర్భాగ్యుడు కూర్చున్నాడు. మీరందరూ చూసి చప్పట్లు కొడుతున్నారు. స్త్రీని తొడ మీద కూర్చోబెట్టుకుని స్త్రీతో తిరుగుతున్న ఈయన ఒక దేవుడా అన్నట్ట శివుణ్ణి. శివుడు ఎక్కడుంటే అక్కడ పక్కన అమ్మవారు ఉంటుంది. గురువుల యొక్క జ్ఞానం వాళ్ళకేం తెలుసు. భవానీతత్వం గ్రహించలేక భవానిని తొడ మీద కుట్టు పెట్టుకున్న గురువుగారు జగద్గురువైన ఈశ్వరుడి తత్వం గ్రహించలేక తొడ మీద స్త్రీని కూర్చోబెట్టుకున్న ఈయన పురాణం చెప్పడం, ఆ పురాణం మీరు విండమా? ఆయన దౌర్భాగ్యుడు, మీరు దౌర్భాగ్యులు అనగాని శివుడు మహాత్ముడు కదా, ఏం మాట్లాడకుండా అలా చిరునవ్వుతో ఊరుకున్నాడు. ఆయనకి తిట్టినా ఒకటే, పొగిడినా ఒకటే. మనం ఆయన్ని కొట్టినా, నెత్తి మీద అభిషేకం చేసినా పట్టించుకోడు. జనమంతా తెల్లబోయారు. ఎంతమంది మహానుభావులైన కౌండిన్యుడు, అత్రి, మరీచి, దక్షుడు, అగస్త్యుడు, కపిలుడు, అంగిరుడు, అశ్వపాదుడు, శాండిల్యుడు, క్రతువు, కణ్వుడు, కుత్సుడు, భృగువు, విశ్వామిత్రుడు, మైత్రేయుడు, మార్కండేయుడు, ఆసురి, వామదేవుడు, కపి, దుర్వాసుడు, బకుడు, వ్యాక్రపాదుడు, మాండవ్యుడు, నారదుడు, పర్వతుడు, రైవలుడు, దాల్భ్యుడు, వ్యాసుడు, ఇంతమంది మహర్షులు ఎదురుగుండా కూర్చుంటే వాళ్ళకి తెలియని జ్ఞానం తనకి తెలిసినట్టుగా శివుణ్ణి తిట్టాడు ఆయన. అందుకని వాళ్ళు తెల్లబోయి ఈ మూర్ఖుడు ఇలా అన్నాడు, శివుడు ఏమంటాడో చూద్దామని ఎవరికి వాళ్ళు కిక్కురు మనకుండా ఊరుకున్నారు. ఆయన శివుడు మాట్లాడలేదు, ఋషులు మాట్లాడలేదు, అమ్మవారు ఆగ్రహించింది. అమ్మవారిని ఏమన్నా అంటే అమ్మ పట్టించుకోవచ్చు తెలుసిన, భవానీకి ఉన్న లక్షణం ఏమిటంటే తనని తిడితే ఊరుకుంటుంది. గురువుని తిట్టాడు వాడు, శివుణ్ణి తిట్టాడు, దాంతో పళ్ళు పటపట కొరికింది, ఆగ్రహించింది. మూర్ఖుడా, ఏమిటి అజ్ఞానం? ఇంతమంది ఋషులు మా తత్వం గ్రహించి భక్తితో నమస్కరిస్తూ ఉంటే నీవేమో మేం అర్ధనారీశ్వరులం అనే తత్వం తెలియక నేను తొడ మీద కూర్చున్నాను, ఈయన భ్రష్టుడని ఆక్షేపిస్తావా? ఇది రాక్షస లక్షణం. రాక్షసులే ఈశ్వరుడి తత్వం తెలుసుకోలేక ఇలా తిడతారు. దీనికి తగిన ఫలితం అనుభవించు, హో నువ్వు రాక్షసుడి వైపు అని చెప్పించింది. వెంటనే వాడు వణికిపోయి విమానం నుంచి కిందకు వచ్చి పార్వతి కాళ్ళ మీద పడి, అమ్మా నాకు కనువిప్పు అయింది, 4 రోజులు జపం చేస్తే నాకు విష్ణువు కటాక్షంతో విమానం వచ్చింది, శక్తులు వచ్చాయి, ఆ శక్తులతో విర్రవీగి అసుర లక్షణంతో నిన్నే తిట్టాను, నేను ఎంత బాధపడుతున్నానో ఇప్పుడు, ఆదిమాతని జగన్మాతని తిట్టడం ఏమిటండి అని ఏడ్చి శాప విముక్తి ప్రసాదించవమ్మా అన్నాడు. నువ్వు వృత్రాసురుడనే పేరుతో రాక్షసుడి అయిపోతావు, అప్పుడు నిన్ను ఇంద్రుడు వజ్రాయుధంతో చంపుతాడు. దధీచి యొక్క వెన్నుపోసి ఇచ్చిన స్థలం చూశారుగా మొన్న, ఆ దధీచి వెన్నుపోసని వజ్రంగా చేసుకుని దానితో ఇంద్రుడు నిన్ను వధిస్తాడు. వధించాక అప్పుడు నీకు శాప విముక్తయి తిరిగి వైకుంఠానికి పోతావు. నాయన, ఇంకెప్పుడు జగద్గురువైన ఈశ్వరుణ్ణి అధిక్షేపించకు, అన్ని లోకాలకి గురువు అంటే శంకరుడే అనగా ఆయన అక్కడి నుంచి సెలవు తీసుకుని వెళ్ళాడు. ఆ తర్వాత ఆయన వృత్రాసురుడిగా జన్మించి వృత్రుడిగా ఉన్నప్పుడు దేవతల్ని పీడించగా చివరికి ఇంద్రుడు వజ్రాయుధంతో వృత్రాసురుణ్ణి సంహరించాడు. చిత్రకేతు అనేవాడు విద్యాధరుడై అమ్మని అధిక్షేపించి చివరికి భ్రష్టుడయ్యాడు. కాబట్టి ఎప్పుడు మనకి భాగవతం ఏం చెబుతున్నదంటే గురువుల యొక్క తత్వం మనకి తెలియదు, గురువులు ఎప్పుడు ఏ విధమైనటువంటి ప్రవర్తనతో ఉంటారో తెలియదు, అలాంటి జగద్గురువులను ఎప్పుడూ అధిక్షేపించరాదు. అందులో అమ్మవారిని అసలు తిట్టకూడదు, జగన్మాతని ఆదిపరాశక్తిని తిట్టకూడదు. తమ తపశ్శక్తితో ఆదిమాతని అధిక్షేపించి జగద్గురువైన శంకరుణ్ణి కింకరుడిగా భావించి మహానుభావుడైన వృత్రాసురుడు అంటే విద్యాధరుడైన చిత్రకేతుడు చివరికి రాక్షసుడైపోయాడు. ఇలా యాత్రలకు రావడం ఒక ఎత్తు, ఈ యాత్రలకు వచ్చినప్పుడు ఎలా ప్రవర్తించాలో కూడా తెలుసుకోవాలి. మనం 4 గదుల్లో ఉన్నప్పుడు వీలున్నంతవరకు ఇక్కడ ఉన్నంతవరకు నారాయణ, వాసుదేవ, ఆడవాళ్ళని లక్ష్మి లేక భవానీ, మగవాళ్ళని పరమేశ్వర ఇలా పిలవండి. మనం ఎవరినో పుల్లారావు గారిని పిలవాలనుకోండి, రే ఈ పుల్లారావు అనకండి, నారాయణ అనండి, హరి అని పిలవండి. ఒకళ్ళొకళ్ళు అలా పిలుచుకోండి, భార్య భర్తని హరి, భర్త భార్యని హరి, శిష్యుల్ని గురువుగారు హరి, శిష్యులు గురువుని హరి. అన్నం పెట్టమన్నారు, 4 మైసూరు బజ్జీలు వేశారు, వేసిన తర్వాత 2 బజ్జీలు వేసి 3వ బజ్జీ వేయనంటున్నాడు ఆయన. అప్పుడు హరి హరి అనండి వేస్తాడు ఆయన బజ్జీ ఒకటి. అప్పుడు ఆ బజ్జీని తింటే హరిని తిన్న పుణ్యం వస్తుంది. రేపు పొద్దున వంకాయ కూర వేస్తారు, గుత్తొంకాయ కూర బాగుంది, ఇంకో గుత్తొంకాయ వేయమంటే రామ్మోహన్ గారి చెల్లెలు వేయడానికి ఇష్టపడలేదు అనుకోండి, హరి అనండి గట్టిగా. ఆవిడ చచ్చినట్టు 4 వంకాయ ముక్కలు వేస్తుంది, ఆవిడ వేస్తుందిలేండి ఊరికే సరదాగన్నాను. ఆవిడ ఉత్తమరాలు, 4 వంకాయ ముక్కలు అడిగితే 5 ముక్కలు వేస్తుంది, ఆవిడ దగ్గర అసలు పిసిని కొట్టుతనం పొరపాటు కూడా లేదు. అంటే రామ్మోహన్ గారు కడుపు నిండా పెడతాడు, ఏమి ఇబ్బంది లేదు. అయితే గురువుగారు కూడా పెడతారు కడుపు నిండా, అవసరాన్ని బట్టి చివాట్లు, అప్పుడప్పుడు ఆశీర్వచనాలు కూడా. కాబట్టి ఎందుకు చెప్తానంటే గురువులకి ఎక్కడ ఏ మూలన్నా అంత దివ్య దృష్టి ఉంటుంది. ఈ గురువుగారికి ఉన్న దివ్య దృష్టి వల్ల వచ్చిన ఇబ్బంది ఇదే. హరి హరి అనండి, తిట్టకండి. అప్పుడు బజ్జీ బజ్జీ అన్నారనుకోండి, వచ్చే జనంలో బజ్జీగానో గజ్జిగానో పడతాం. అదే హరి హరి అంటే హరిస్మరణ చేసి హరిలోకానికి వెళ్ళిపోతాం. కాబట్టి ఈ బృందావనము, మధుర, మాయ, ద్వారక, అవంతి, కాంచి ఇలాంటి దివ్య పట్టణాల్లో, నైమిషారణ్యం వంటి క్షేత్రాల్లో ఉన్నంతసేపు కూడా ఎంత కోపం వచ్చినా ఆ కోపాన్ని అదుపులో పెట్టుకుని హరి హరి అనమనండి. పాపం యజ్ఞానికి తీసుకొచ్చింది ఒక ఆవిడ, వాళ్ళ ఆయన్ని బలాత్కారంగా పంచిపీకి పంచి కట్టించింది, దిక్మాలాడా పంచి కట్ట అనకూడదు, అప్పుడు హరి కట్టు కట్టు అనండి. బయటికి తీసుకెళ్లి కట్టించండి, యజ్ఞకొండలో కట్టించకండి, మళ్ళీ ఆ వస్త్రాపహరణం మేము చూడలేకపోతున్నాం. మొత్తం మీద ఏదేమైనా సర్వకాల సర్వావస్థలలో హరినామస్మరణ తప్ప మరొక కరినామస్మరణ లేకుండా ఉండాలి. గ్యారంటీ ఈ రోజు నుంచి ఏం చేయాలి మీరంతా? హరిస్మరణ. ఇప్పుడు నన్ను ఏమని పిలవాలి? హరి. నేను మిమ్మల్ని ఏమనాలి? హరి. మొదలెట్టారు, ఇంక ఇబ్బంది లేదు, ఇక్కడ నుంచి అంతా హరియే. పులిసి పోయాలనుకోండి, ఆ పులుసును చూపించి హరి అనండి, లేకపోతే వాడు ఏది పోయాలో తెలియక పులిసి పోయండి హరి అంటే ఆయన మజ్జిగ పోసేస్తాడు. అదేదో సినిమాలో మజ్జిగ పోసేనా మజ్జిగ పోసేనా అంటాడు, ఏ మిగతా పెట్టకుండా. అలా కాకుండా మీకు ఏది కావాలో అది అడిగి పోయించుకోండి, మీకు ఏది కావాలో అదంతా హరిస్మరణ చెయ్యండి. ఎంత లాభమో తెలుసా? హరి 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 అని చివరికి హరినామస్మరణతో హరిలో కలిసిపోతాం మనం. అందులో హరినామస్మరణ నిత్యం చేయగా ఎక్కడైనా సరే హరి తప్పక తనలో లీనం చేసుకుంటాట. అంత్యకాలంలో హరినామస్మరణ చేస్తే హరిలోకానికి వెడతాం. ఈ విధంగా అన్నిటికీ కూడా హరి 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 అనండి. ఈ రోజు నుంచి ఏం చేయాలి మనం? గట్టిగా చెప్పండి ఒకసారి, హరి. నారాయణ స్మరణలో అనేక లాభాలు ఉన్నాయి. మీకు తోచిన నేను ఇప్పుడు హరి అన్నానని ఒక హరినే కదండి, నారాయణ ఇష్టం అయితే నారాయణ అనండి, శివ ఇష్టం అయితే శివ అనండి.
శ్రీనాథుని పద సరసిజ భజనే, శ్రీనాథుని పద సరసిజ భజనే, ఈ నర జన్మము కని నా ఫలం, ఈ నర జన్మము కని నా ఫలం. నారాయణుని నామస్మరణమే, నారాయణుని తుని పద సరసిజ భజనే, ఈ నర జన్మము కని నా ఫలం, ఈ నర జన్మము కని నా ఫలం. నారాయణుని నామస్మరణమే, నారాయణుని నామస్మరణమే, తీయని మాయని విద్యాఫలం. శ్రీనాథుని పద సరసిజ భజనే, ఈ నర జన్మము కని నా ఫలం. నారాయణాయని నోరార పిలువా, నారాయణాయని నోరార పిలువా, కనుదోయి నిలచి ఆడేను కలసి. కనుదోయి
కట్టి
నారాయణాయని నోరార పిలువా, కనుదోయి నిలచి ఆడేను కలసి. శ్రీహరికి సరిదైవమికలేదు, మన తల్లిదండ్రి గురుబంధు దైవము అతడే. శ్రీనాథుని పద సరసిజ భజనే, ఈ నర జన్మము కని నా ఫలం, ఈ నర జన్మము కని నా ఫలం. నారాయణ హరి నారాయణ, నారాయణ నారాయణ లక్ష్మీ నారాయణ, నారాయణ హరి నారాయణ, నారాయణ లక్ష్మీ నారాయణ.
నారాయణ అని ఒక్కసారి నోరారా పిలిస్తే కళ్ళ ముందు ప్రత్యక్షమై తీరుతాడు. నేను నిజం చెబుతున్నాను, కొన్ని వందల సార్లు లక్షల సార్లు అనుభూతి పొంది చెప్పిన మాట. మీకు చాలాసార్లు చెప్పాను, ఎన్నో పర్యాయాలు చెప్పాను, ఒకసారి రెండు సార్లు కాదు. అటువంటి నారాయణ నామస్మరణతో జీవితం ధన్యం చేసుకోండి.